శ్రీ గురు గణపతి వాణి హయకంధర దత్త దక్షిణాశ్యాం శరణ స్మరణమ విద్యాహరణే కరణం మమాస్తు సచ్చరణం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురుదేవులు శ్రీ 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 హనుమత్కాళి వరప్రసాద బాబూజీ మహారాజు వారి దివ్య చరణారవిందములకు, జగన్మాత అమ్మ పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. స్వామివారి దివ్య అనుగ్రహంతో మనం ఈ సత్సంగ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు బాబు మాట్లాడాడు, ఆ ప్రజెంటేషను చాలా చక్కగా ఉంది. అందరం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎంతో విషయం అట్లా ఉంచి ప్రజెంటేషన్ చూసారా, చాలా చక్కగా చేశాడు. ముందుగా బాబుని అభినందిస్తూ తర్వాత నేను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. భగవద్గీత 18 అధ్యాయాలు 3 భాగాలుగా చేసుకొని మనం అధ్యయనం చేయటానికి అనుకూలంగా మార్చుకుంటాం. మనం మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము, తరువాత 6 అధ్యాయాలు ఉపాసన షట్కము, చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కము అనేది మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏమిటంటే, కర్మ షట్కములో చెప్పబడిన అంశం ఏమిటి, ఉపాసన షట్కంలో చెప్పబడిన అంశం ఏమిటి అనేది కొద్దిగా వివరంగా తెలుసుకొని దాని ద్వారా భక్తి యోగంలో చెప్పబడినటువంటి 1-2 లక్షణాలను విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కర్మ షట్కములో త్వం పదార్థ విశ్లేషణ, త్వం పదార్థ శోధన అంటే జీవస్వరూపాన్ని గురించినటువంటి విశ్లేషణ ఉంటుంది. తరువాత 6 అధ్యాయులు అనేటువంటి ఉపాసన షట్కంలో తత్పదార్థ విశ్లేషణ ఉంటుంది. కాబట్టి జీవస్వరూపాన్ని గురించి మొదటి 6 అధ్యాయుల్లో విశ్లేషణ చేస్తే భగవానుడు, తర్వాత 6 అధ్యాయాలలో ఈశ్వర స్వరూపాన్ని గురించి విశ్లేషణ చేశారు. కాబట్టి ఈ 2వ షట్కము ఈశ్వర స్వరూప విశ్లేషణకు సంబంధించింది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి షట్కము, అందరికీ ఇష్టమైనటువంటి షట్కము. ఎలా, ఈ మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము, కర్మ ద్వారా చిత్తశుద్ధి కలగటం అది మనకు తెలుసు. దీని ద్వారా 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా ఈశ్వర స్వరూప విశ్లేషణ అద్భుతంగా జరిగింది. కాబట్టి వీటి యొక్క సహజ పరిణామంగా 12వ అధ్యాయం అయినటువంటి భక్తి యోగం ఆవిర్భవించిందని చెప్పుకోవాలి. మనం భక్తి యోగము ఈ పరమేశ్వర స్వరూప విశ్లేషణకి ముక్తాయి పరాకాష్ట. కాబట్టి ఈ 12వ అధ్యాయం మా భగవద్గీత మొత్తంలో కూడా సాంఖ్యయోగం అంతా ప్రాధాన్యత కలిగినటువంటి అధ్యాయము, చాలా గొప్ప అధ్యాయము, అందరికీ ఇష్టమైన అధ్యాయం. ఎందుకు ఇష్టమైంది, 2 కారణాల వల్ల. ఇది భగవంతుడి పట్ల భక్తుని గురించి విశ్లేషిస్తుంది కాబట్టి అనేటటువంటి అంశం మొదటిదైతే, 2వది ఏమిటి, ఇది నేర్చుకోవటానికి సులభము, చాలా చిన్న అధ్యాయము, కేవలం 20 శ్లోకాలతో కూడి ఉండి అన్ని చిన్న చిన్న శ్లోకాలు, మొత్తం శ్లోకాలు అనుష్టుప్తి చెందిస్తూనే ఉంటాయి. అందుకని అందరికీ ఈ అధ్యాయం చాలా ఇష్టం. ఇంకా ఏమిటంటే, ఈ అధ్యాయాన్ని 2 విభాగాలుగా చేసుకుంటే 12వ శ్లోకం దాకా భగవానుడు భక్తిలోని వివిధ స్థాయిలు, సామాన్య భక్తి నుంచి పరాభక్తి స్థాయి దాకా ఉన్నటువంటి 5 స్థాయి భక్తుల్ని పరిపూర్ణంగా విశ్లేషించడం జరిగింది. కాకపోతే అది కొంచెం అర్థం చేసుకోవటం కొంచెం లోతుగా వెళ్ళాలి, అది చూద్దాం. తర్వాత 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా భక్తుల లక్షణాలు చెప్పాడు పరమాత్మ. ఇది కొంచెం అందరికీ సులభంగా అర్థమయ్యేటటువంటి అంశం కాబట్టి దీన్ని పెట్టుకుందాం ముందు. ఎందుకు? భక్తుల లక్షణాలంటే మామూలు భక్తుల లక్షణాలు కాదండి, సామాన్య భక్తి లక్షణాలు కాదు. సామాన్య భక్తి స్థాయి నుంచి ఎదిగి ఎదిగి పరాభక్తి స్థాయికి వచ్చిన తర్వాత పరాభక్తి స్థాయిలో కలిగేటటువంటి లక్షణాలు. ఎందుకు పరాభక్తి స్థాయిలో మరి ఇవన్నీ చూస్తే జ్ఞాన లక్షణాలుగా కనబడతాయి అంటే, పరాభక్తి స్థాయిలో జ్ఞానానికి భక్తికి తేడా లేదు. ఈ విషయం ముందు అందరూ అర్థం చేసుకోవాలి. పరా అల్టిమేట్ స్టేజ్లో రెండు ఒకటే. ఇది అర్థం కావాలంటే 18వ అధ్యాయంలో 54-55 శ్లోకాలకు పోతే వాటిని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుద్ది పరమాత్మ ఈ విషయం చెప్పాడని. అల్టిమేట్ స్టేజ్లో రెండు ఒకటే. అందుకే జ్ఞాని లక్షణాలు చెప్పినా లేకపోతే పరాభక్తి స్థాయి యొక్క భక్తుని స్థాయి లక్షణాలు చెప్పినా రెండు ఒకటే. ఇది ముందు గమనించుకోవాలి. ఆ స్థాయి బాబు చెవరు అనేక సందర్భాల్లో చెప్పారు, అమ్మ మనకి ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఒకటే రెండు ఒకటే. ఈ రెండు ఏదో తేడా అనుకుంటే పొరపాటు పడతాం. ఇది లేకుండా అది పర్ఫెక్షన్ రాదు, అది లేకుండా ఇది పర్ఫెక్షన్ రాదు. ఈ రెండు గుర్తుపెట్టుకొని ఆ దృష్టిలో మనం ఈ పక్క లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే మామూలు భక్తి స్థాయిలో ఈ లక్షణాలు ఎట్లా వీలవుతాయి, ఈ జ్ఞాని లక్షణాలు చెప్పాడు భగవంతుడు అనుకుంటాం. లేదు, జ్ఞాని భక్తుడే ఉత్తమ భక్తుడు అని పరమాత్మే చెప్పాడు. 4 రకాల భక్తుల గురించి చెప్పినప్పుడు ఇక మనకు సందేహం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా పరమాత్మ భక్తుడి లక్షణాలు పేరట 35 లక్షణాలు చెప్పాడని చెప్పేసి వాటిలో కొన్ని లక్షణాల గురించి మనం గతంలో చెప్పుకున్నాం. 13వ శ్లోకంలో 7 లక్షణాలు చెప్పాడు పరమాత్మ. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అనేటువంటి 7 లక్షణాలు చెప్పాడు. తర్వాత శ్లోకంలో 1-5 లక్షణాలు చెప్తాడు. అన్నీ చెప్పుకోవటం అంటే కొద్దిగా కష్టమవుతుంది, కొద్దిగా క్లిష్టమైనవి, కొంచెం లోతుకు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్పుకుందామని చెప్పేసి తర్వాత 17వ శ్లోకంకి వెళ్దాం మనం. ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఉపయోగపడే శ్లోకం కాబట్టి దీని గురించి విశ్లేషణ చేసుకుందాము. ఏమిటి శ్లోకం ముందు చూద్దాం. యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజచే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్త ఎస్ సమే ప్రియ. రెండే అంశాలు ఇంట్లో చెప్పింది. యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ, ఈ రెండు కలిపి ఒకటే. దేని గది ఒకటి ఉంటే ప్రయోజనం లేదు, దేని గది ఒకటి అందరికీ చాలామందికి ఉంటుంది, రెండు కలగలిపి ఉండాలి. ఇదే క్లిష్టము, ఇది అర్థం చేసుకోవటమే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హర్షామర్ష భయోద్వేగం అనేది ఇవాళ కాదు, అది ఇప్పుడు తర్వాత చూద్దాం. ముందు ఈ ఒక్క అంశాన్ని తీసుకుందాం. యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ, ఎవరైతే లోకములో ఏ ప్రాణిని ఉద్వేగపడతడు అంటే బాధ పెట్టడు, అలాగే ఎవరి వలన ఏ ప్రాణి వలనైనను తాను స్వయముగా ఉద్వేగమునకు గురికాడు. అంటే ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరు బాధించినా బాధపడకూడదు. ఫస్ట్ది కొంచెం తేలిగ్గానే ఉంటుంది, సెకండ్ది చాలా కష్టం. ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం మన ప్రయత్నంలో ఉండేది కాబట్టి ప్రయత్నం చేసి అలవాటు చేసుకొని ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం అనే విషయం చేయొచ్చు. ఎవరు బాధ పెట్టినా బాధపడకుండా ఉండటం అనేది చాలా కష్టము. అది ఒక జ్ఞాని భక్తుడికే వీలవుతుంది, సామాన్యంగా వీలు కాదు. ఇప్పుడు దీన్ని విశ్లేషణ చేసుకుందాం, ఎట్లా వీలవుతుంది అనే విషయం పరిశీలన చేద్దాం. లోకంలో సాధారణంగా ఈ కోణంలో విశ్లేషించుకుంటే రెండు రకాల మనుషులు ఉంటారు. ఎవరు? కొంతమంది కఠినం శిలలాంటి హృదయం కలిగి ఉంటారు, అంటే ముద్దుల్లాగా ఉంటారు, దేనికి రియాక్ట్ కారు, దేనికి స్పందించరు, ఎవరు ఎంత బాధ పెట్టినా బాధపడరు. మంచిది, చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు పరమాత్మ. ఇది ఎట్లా అనేది కొంచెం విశ్లేషణ చేసుకోవాలి. ఏ సందర్భంలో పనిచేస్తుంది అనేది విశ్లేషణ చేసుకోవడం ఇప్పుడు ఈరోజు మనం చేసే పని. ఎవరు బాధ పెట్టినా బాధ పెట్టకూడదు, కఠిన హృదయం కలిగి ఉండాలా, పట్టించుకోకుండా వెళ్ళిపోవాలా, అది పరిస్థితి. ఇప్పుడు మన సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. బ్రహ్మచారికి ఉపనయనం చేసేటప్పుడు ఒక రాయి మీద నిలబెట్టి ఒక మంత్రం చెప్తారు. దాని అర్థం ఏమిటి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను స్పందించకుండా, నేను మనసు చెడగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటాను అనేది ఉండాలి అని ఆచార్యులు వారు చెప్పి చెప్పిస్తారు. ఇదే ఆడపిల్లలకైతే వివాహ సమయంలో ఒక రాయి మీద తాళి పెట్టించి ఇదే మంత్రాన్ని చెప్పిస్తారు. అంటే ఈ అలవాటు మనకి మన సాంప్రదాయంలో ఫస్ట్ నుంచే ఉన్నది. ఏమిటి మంత్రం, మగపిల్లవాడైతేనేమో ఉపనయనం అయిన తర్వాత కొత్త జీవితంలో ప్రవేశించబోతాడు కాబట్టి ఈ అలవాటు నేర్చుకోరా నాయనని వాడికి నేర్పిస్తారు. ఆడపిల్లకి అమ్మ ప్రవేశిత మారిపోతే నువ్వు పుట్టింటి నుంచి అత్తగారింటికి పోబోతున్నావు కాబట్టి చాలామంది చాలా రకాల వారితో చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు గట్టి హృదయంతో ఉండాలి అని చెప్పేసి చెప్పటం అన్నమాట. ఆ విధంగా ఈ కఠిన హృదయంతో ఉండటము అనేది మంచిదే ఒక కోణంలో. అయితే ప్రమాదం ఎక్కడొస్తుందంటే ఈ కఠిన హృదయంతో ఉండాలనుకునే వాళ్ళు సంతోషపడటం కాదు. వీళ్ళు ఏమి చేస్తారంటే ప్రపంచమంతా అందరూ కఠిన హృదయంతోనే ఉంటారు కదా అనే భావంలో ఉంటారు. అందరూ నేనున్నట్టే ఉండాలి కదా, నేనున్నట్టే ఉంటారు కదా అనుకుంటారు. అక్కడే పొరపాటు జరుగుతుంది. కాబట్టి ఎవరితోనైనా వీళ్ళు వ్యవహరించేటప్పుడు దురుసుగా వ్యవహరించటం, పరుషంగా వ్యవహరించటం, వాళ్ళ మనసు కష్టపెట్టడం వీళ్ళు అతి సాధారణ విషయం అనుకుంటారు. వీళ్ళు అక్కడ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. తర్వాత రెండో రకం వాళ్ళు అనుకున్నాం కదా, వీళ్ళు పువ్వు కన్నా మెత్తడి హృదయం ఉంటుంది, చాలా సున్నితమైన మనసులు, చిన్న గాలిక రెపరెపలు ఆడిపోయేటటువంటి పువ్వు రెప్పల రేపులాగా ప్రతి దానికి చెల్లించిపోతారు. ఎంత చిన్న విషయాన్ని కూడా అతిగా స్పందించేస్తారు, చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఇతరులతో వ్యవహరించేటప్పుడు అంత్య సుకుమారంగా వ్యవహరిస్తారు, ఎవరిని కష్టపెట్టడానికి వీళ్ళు ఇష్టపడరు. మరి ఇది బాగానే ఉంది కదండి, ఇది బాగా ఎందుకుంది, ఎవడన్నా అవతరవాడు కష్టపెట్టినప్పుడు ఊరికినే బోల్తా పడిపోతారు, ఊరికినే మనసు పాడు చేసుకుంటారు, దుఃఖానికి లోనైపోతారు. ఎలా ఉంటుందంటే వీళ్ళ అతి ప్రవర్తన ఏమండి, ఎప్పుడు వచ్చారని యథాలాపంగా మనం అడిగి అనుకోండి, వాళ్ళకి ఎందుకు వచ్చారండి అని అర్థమవుతుంది. అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం, ప్రతిదీ అంతే, చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు, ఇది కూడా పనికిరాదు. ఇది ఎలా ఉంటుందంటే ఎవరితో డీల్ చేయకుండా ఉండాలి, ఎవరితో వ్యవహరించకుండా ఉండాలి. ప్రపంచంలో సాధ్యమయ్యే పనేనా, ఎవరితో వ్యవహరించకుండా ఉండటం సాధ్యమవుతుందా? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక బ్యాలెన్స్ ఉండేది, రాజు రాజు కేసులు పెట్టి పెడతారు దాన్ని, అది చిన్న మట్టి రేణు పడినా కూడా బ్యాలెన్స్ పోతుంది, అందుకని దాన్ని రాజు కేసులు పెట్టాలి, పెట్టి డీల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా తరం వాళ్ళకి తెలిసింది అది, ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు ఏముందో తెలియదు కానీ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, దాన్ని ఒక గాజు చట్రంలో బిగించేసుకొని దాన్ని మూసుకొని డీల్ చేయాలి దాన్ని. అది ఈయలను కూడా అట్లా పెట్టాలి గాజు చట్రంలో. అంటే ఏం చేయాలా, ప్రపంచంతో వ్యవహారం నడపకుండా చేయాలన్నమాట. కాబట్టి మొదటి రకం వాళ్ళు ఏమో ఇతరులను బాధ పెడతారు, వాళ్ళు బాధపడరు. రెండో రకం ఏమో ఇతరులని బాధ పెట్టరు, వీళ్ళు బాధపడతారు. ఈ రెండు రకాలు పనికిరావు, ఈ రెండు భక్తుని లక్షణాలు కాదు, జ్ఞాని లక్షణాలు కాదని చెప్పటమే పరమాత్మ ఉద్దేశం ఈ శ్లోకంలో. మరి ఏం చేయాలా అంటే రివర్స్ చేసుకోండి పద్ధతి, అర్థం చేసుకోవటం వేరేగా అర్థం చేసుకోవాలి. యస్మాన్నో దిజితే లోక, నువ్వు ఒకడిని హింస పెట్టకూడదు, అలాగే నువ్వు ఎవరన్నా నిన్ను హింసించినప్పుడు దేనికి స్పందించకూడదు, బాధపడకూడదు. అంటే అర్థం ఏమిటంటే ఇతరులతో నువ్వు వ్యవహరించేటప్పుడు కుసుమ హృదయం ఉండాలి, ఇతరులు నీ పట్ల నిన్ను వ్యవహరించినప్పుడు కఠిన శిల్లాగా ఉండాలి, దీన్ని తిప్పుకోవాలంటే ఏమీ లేదు, సింపుల్ థింగ్. అంటే కర్తగా నువ్వు కుసుమ కోమలంగా ఉండాలి, రక్తగాను కఠిన శిలలాగా ఉండాలి. అయితే ఇది ఎట్లా వీలవుతుంది? ఒక జ్ఞానీ భక్తుడికే ఎందుకు వీలువవుతుంది? తక్కిన వాళ్ళకి ఎందుకు వీలువాదు అనేటటువంటి సందేహం వస్తుంది. జ్ఞానీ భక్తుడికి ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఉంటుంది, ఒక అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఉండలేరు, ఉండటం సాధ్యం కాదు. కాబట్టి భగవానుడు చెప్పినట్టు నేను ఇతరులతో వ్యవహరించేటప్పుడు కోమలంగా వ్యవహరించాలి, ఇతరులు కూడా నాయంత కోమలంగా ఉండరు, ఉండలేరు. కాబట్టి వాళ్లతో ఏదైనా స్పందన నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు కఠిన శిలలాగా దానిని పట్టించుకోకుండా ఉండకూడదు, పట్టించుకోకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాని నేర్చుకుంటాడు, భక్తుడికి అర్థమవుతుంది. అటువంటి వాడే నా భక్తుడు అని పరమాత్మ యొక్క ఉద్దేశం. ఇది మొత్తం ఇప్పుడు చెప్పినంతా చాలా సులభంగా అర్థం కావాలంటే ఒక దృష్టాంతం, రెండు దృష్టాంతాల ద్వారా చెప్పుకుంటే క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. బృందావనంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని ఒక గురువు ఒక శిష్యుడు కృష్ణ పరమాత్మ సేవలో కాలం వెళ్ళబుచ్చుతూ హాయిగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు, పెద్ద ఆయన పేరు గురువు గారి పేరు సనాతన గోస్వామి, చిన్నవాడి పేరు జీవ గోస్వామి. వీళ్ళిద్దరూ ఏమి పట్టించుకోకుండా హాయిగా భగవంతుడి సేవలో బృందావనంలో కాలం గడుపుతూ ఉన్నారు. ఒక రోజున ఒక పండితుడు పాండిత్య గర్వంతో దేశమంతా తిరుగుతూ అందరినీ ఓడిస్తూ బృందావనం ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడికి వచ్చి అక్కడ పండితుల్ని కలిసి, నేను ఇట్లా పండితుల్ని అందరినీ శాస్త్రవాదంలో ఓడిస్తున్నాను, మీరెవరైనా నాతోటి పోటీ పడవచ్చు అని చెప్పి సవాలు చెప్తాడు. అయ్యా మహానుభావ, మేమెవరం అంతటోళం కాదు, ఇది ఆ కుటీరంలో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిని గెలవండి, వాళ్ళిద్దరిని గెలిస్తే మా ఇక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి మొత్తం పండితుల్ని గెలిచినట్టేను అని చెప్పి చెప్తారు పండితులు. ఇంకా అదేం భాగ్యం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు సమయంలో, ఆ సమయానికి సనాతన గోస్వామి వారు ఒక్కరే కుటుంబంలో ఉంటారు, జీవ గోస్వామి గారు ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటారు. పండితుల వారు ఆయన దగ్గరికి వేసి ఆయన బలవంతం చేసి, స్వామి నేను ఈ పని మీద వచ్చాను, మీతో వాదించి గెలిస్తే అందరితో గెలిచినట్టేనని చెప్పి తక్కిన పండితులు చెప్తున్నారు కాబట్టి నేను ఆ పని మీద వచ్చానండి మీ దగ్గరికి అని చెప్తాడు. సరే అని ఆయనకు అర్థమవుతుంది విషయం. సనాతన గోస్వామి అంటాడు, బాబు మీకు ఎవరు చెప్పారో కానీ నేను పండితుడిని కాదు, మేము అంత గొప్ప వాళ్ళం కాదు, మీతో శాస్త్రవాదన చేయగలిగినటువంటి వాళ్ళం కాదు, ఏదో పండితులు సేవ చేసుకుని పాదసేవ చేసుకుని బతికేవాళ్ళము, కాబట్టి మీరు పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే పండితుడిగా మీ సేవ చేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటాడు. అదేంటి మీరు ఎట్లా అంటారు, అట్లా అంటే ఎట్లా వాదన చేయకపోతే ఎట్లా తెలిసేది అంటాడు. మరి మీకేం కావాలి? అయితే వాదన చేసినట్టు మీరు నాతో ఓడిపోయినట్టు నేను విజయం సాధించినట్టు పత్రం రాసివ్వండి అంటాడు. సరే దానికి ఏముంది, పత్రం రాసిచ్చేస్తాడు. ఎవరు? సనాతన గోస్వామి గారు. ఇంకేదో కావాల్సినదే కదా, బృందావనం మొత్తం చేయించేశాను నేను అని చెప్పి ఆ పత్రం తీసుకొని గంతులు వేసుకుంటూ చాలా ఆనందంతో, అతిశయమైనటువంటి ఆనందంతో కుటూరు నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఆ కుటూరు నుంచి బయటకు వచ్చేటప్పుడు జీవ గోస్వామి అదే సమయానికి ఆయనకు ఎదురు వస్తాడు. జరిగిన విషయం అడిగి తెలుసుకుంటాడు. ఒకడు ఉడుకు రక్తము కడుపు మండిపోయింది, మా గురువు గారిని ఓడించారని సత్రం తెచ్చుకుంటావా నువ్వు అని కోపం వచ్చేసేసి వెంటనే సరే నాతో వాదించాడు. వాదనకు దిగుతాడు. 10 నిమిషాల్లో పండితుడు వాపనం అయిపోయింది. శిష్యుడే 10 నిమిషాల్లో ఆ పండితుడిని ఓడించేశాడు. ఓడించేసి ఆ పత్రం తీసుకొని వచ్చి గురువు గారి పాదాలు దగ్గర పెట్టి నమస్కరిస్తాడు. గురువు గారికి అర్థమైపోయింది. గురువు గారు ఏమనాలా, అబ్బో అప్రిషియేట్ చేస్తాడు కానీ అనుకున్నాడు. గురువుగారు ఏమంటాడు చూడండి, సిఓ ఇంతకుముందు ఎప్పుడూ నా తన శిష్యుడిని అంత దోషం ఎప్పుడు చేయలేదు, నా మీకు నా ముఖం చూపించబాబు. ఇతరుల యొక్క మనసుని శోభ పెట్టేవాడు భక్తుడు ఎట్లా అవుతాడు? మీకు ఏమి నామోషి వచ్చింది, నేను రాసిచ్చాను కదా పత్రం, ఏమి నామోషి వచ్చిందని చెప్పేసేసి అతన్ని అంత శోభ పెట్టావు, మీకు ఒరిగింది ఏమిటి ఇప్పుడు? ఇతరుల యందు కూడా పరమాత్మను చూడనటువంటి వాడు భక్తులు ఎట్లా అవుతాడు, నువ్వు నా దగ్గర పనికిరావు వెళ్ళిపోన్నాడు. ఇది ఒకటే పాయింట్ మొత్తం చాలా. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడే భక్తుడు, జ్ఞాన భక్తుడు. అంటే ఆ పండితుడిలో కూడా ఉండేది భగవంతుడే కాబట్టి, అందరూ భగవత్ స్వరూపాలే కాబట్టి భగవత్ స్వరూపం బాధ పెట్టేటటువంటి నువ్వు భగవత్ స్వరూపం ఎట్ అవుతావు? ఇది రావాలంటే భక్తి కావాలి, జ్ఞానము కావాలి. సరే, తర్వాత జీవగోస్వామి గారు ఆయన సమాన స్థాయి వాడే కాబట్టి పాదాల మీద పట్టడము ఆయన క్షమించటము జరిగిపోయింది తర్వాత సంగతి. కాబట్టి ఇది యస్మాన్నో ద్విజతే లోక. మరి లోకాన్ని ద్విజతే చేయ, ఇది ఇంకా కష్టమే. దీనికో దృష్టాంతం చెప్తుంటే సరిపోతుంది, ఏమీ లేదు. ఇలాగ ఒక గురువు గారు తన శిష్యులు చుట్టూ కూర్చోబెట్టుకుని సత్సంగ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక స్త్రీ, మరి ఆమె పగ ఏమిటో, ఆమెకి ఆ గురువు గారికి ఏమి ఇబ్బంది ఉందో, వాళ్ళు ఆయన కనుక ఈయన దగ్గరకు వస్తే ఆయన మార్చేశాడో సన్యాసిగా, ఏదో కష్టపెట్టుకుంది. కష్టపెట్టుకొని వచ్చింది లోపలికి. వాకిట్లో రావటం మొదలుపెడితే తిట్లతోటి, బూతులతోటి, తిట్లతోటి ఏంటి, తిట్టుకుంటూ బయలుదేరి వచ్చింది, లోపలికి వచ్చింది. ఆయనైతే గమ్మున కూర్చున్నాడు పండుగసలాగా. శిష్యులకి ఒప్పుకోలేకపోతున్నారు, స్వామి మిమ్మల్ని అంటే తిట్టింది అన్నాడు. ఏం చెప్పిందా నీకు ఆమె, మనల్ని కాదులే ఎవరినోలే, మనం చెవులు వేసుకుంటే పోలేదా అన్నాడు. ఓ ఇదైతే బాగుందని వాళ్ళు గమ్మునున్నారు. ఆమె కనపడింది మాట, చెవులు వేసుకోకుండా పోలేదంటున్నాడు, నన్ను కాదులే అంటున్నాడు అని చెప్పి పేరు పెట్టి చెప్తే మొదలు పెట్టింది. పేరు దగ్గరికి వచ్చేస్తుంది. పేరుతో తిడుతుందంటే స్వామి మరి మీరు కాదన్నారు, ఇప్పుడు ఆ పేరుతో పెడతారు, మీ పేరు పెడతారు. నా పేరు చాలామందికి ఉంటుంది లేరా గమ్మునండి మీరు అన్నాడు ఆయన. బండస్ ఎలా అంటే నా పేరు, ఈ పేరు నా ఒక్కడికే ఉందా, చాలామందికి ఉంటుందిలే అని అన్నాడు స్వామివారు. సరే పేరు ఆ మాట కూడా విన్నది. ఇక వచ్చింది లాభం లేదని రెండు చేతులతో చుట్టు పట్టుకుని నిన్నే 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 అని చెప్పి తిడుతుంది, ఇంకా తిడుతుంది. మరి ఇప్పుడు అంటున్నారు సార్ మిమ్మల్ని పట్టుకొని తిడుతుందంటే, ఏమమ్మా నేనంటే ఎవరో నీకు తెలిస్తే నేను బాధపడతాను, నేనంటే ఎవరో తెలియదు నువ్వు తిడితే నాకేమి, కాబట్టి నేను తెలియని వాళ్ళు నన్ను తిట్టినందువల్ల నాకేం నష్టం లేదు, నీ ఇష్టం అంటాడు. ఇది ఎక్కడొచ్చింది, నేనంటే నీకు అసలు నేనెవరో నీకు తెలియదు, నేనెవరో తెలిస్తే నువ్వు నన్ను తిట్టలేవు, కాబట్టి నువ్వు తిట్టే తిట్లు నాకు సంబంధం లేదు. ఇది ఏ స్టేజ్లో ఉంటే వస్తుంది, అదిగో జ్ఞానంలో భక్తిలో పరాకాష్ఠ చేస్తే కానీ రాదు. అది అంటే ఏంటి, నేను నువ్వు అనుకుంటే ఈ మూడున్నరమూల శరీరం కాదు, నేను వేరే అనే ఉద్దేశంతో ఆ సమాధానం చెప్పాడు అన్నమాట. చూసారా, ఈ చిన్న దృష్టాంతాల ద్వారా పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక శ్లోకం, వజ్రాదపి కఠోరాణి మృదుని కుసుపాదపి అని జ్ఞాని యొక్క వర్ణంలో ఒక శ్లోకం. వజ్రాదపి కఠోరాణి మృదూరి కుసుమాదకి, అంటే వజ్రం కంట కఠినంగా ఉంటాడు, పువ్వు కంట మృదువుగా ఉంటాడు. రెండు లక్షణాలు ఉంటాయి జ్ఞానికి, అంటే జ్ఞాని భక్తుడికి. ఇక్కడ అంటే రెండు లక్షణాలు ఒకటికెట్టా ఉంటాయి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. వజ్రాదపి కఠోరాన్ని అంటే ఎప్పుడు ఇతరులు తనని ఏమన్నా నిందించినప్పుడు రియాక్ట్ కావటం కోసం వజ్రం కన్నా కఠినంగా ఉంటాడు అని. మృదువుని కుసుమాదపి, మృదువుగా ఎప్పుడు ఉంటాడు, తన ఇతరులతో డీల్ చేసేటప్పుడు ఉంటాడు అని చాలామంది ఉంటారు. వజ్రాదపి కట్టారని మృదువుని కుసుమాదపి మనం కూడా చాలామంది ఉంటాం, కాకపోతే మన పరిస్థితి రివర్స్లో ఉంటుంది. అంతే, ఎట్లా మనం ఇతరులతో డీల్ చేసేటప్పుడు వజ్రం కన్నా కఠినంగా ఉంటాము, ఇతరులు మనం డీల్ చేసేటప్పుడు పువ్వు కన్నా ప్రబలంగా ఉంటాము. ఈ ఒక్కటి అర్థం చేసుకొని కొంచెం బొమ్మ ఇటు తిప్పితే చాలు తరించిపోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఇది తీర్చుకుంటే సంసారమే తప్పిపోద్ది అనుకుంటాడు ఒక మహానుభావుడు. ఎట్లా, సంసారం అంటే వేరే ఏమీ కాదు, ఏదో చేయటం, ఎవరినో బాధ పెట్టడం, తర్వాత కాస్త మంచి మనసు ఉంటుంది కాబట్టి ఇంట్లో కూర్చొని బాధపడటం. ఇది జరిగేది చాలామంది జీవితాల్లో. హర్ట్ అండ్ గిల్ట్ ఏమంటారు అంటే దీనిని హర్ట్ అండ్ గిల్ట్, బాధపెట్టు బాధపడు. కాబట్టి ఈ జ్ఞాని భక్తులు అయినటువంటి వాడికి ఇది ఉండదు. ఎందుకు ఉండదు? ఎవరిని బాధ పెట్టడు కాబట్టి పశ్చాత్తాప పడవలసినంత అవసరం ఉండదు. కాబట్టి ఇదే సంసారం నుంచి బయటపడటం అంటే. కాబట్టి ఈ ఒక్క లక్షణంతో ఈరోజు సరిపోయే సమయం, హర్షామర్ష భయోద్వేగ అయినటువంటి విషయాన్ని తర్వాత అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకుందాము. అంత కనుక జై సద్గురు మహారాజ్కి.
జై.